விதையமந்தமிர்மிகிரீபநகரே ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதராஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோ கலிதம் ஃபலம் சுகமுகாத் அமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முஹுரஹோ ரசிகாஹ புவி பாவுகாஹ சர்வ ஸ்ரீகிருஷ்ணஸ்வரூபம் சுகஸ்தலம். ஸ்ரீகிருஷ்ணுடு இக்கட தனையந்த தானு இஷ்டப்படி அநேக ரூபாலதோ நிரந்தரம் விஹரிஸ்தூ உண்டாடு. ஸ்ரீகிருஷ்ணுடு சர்வாந்தர்யாமி அயினா, கேவலம் சைதன்யஸ்வரூபுடைனா, மானவுல்னி அனுகிரகிச்சடானிக்கு ரூபந்தோ தரிசனமிஸ்தூ உண்டாடு அப்படப்படு. ఈ రూపంతో దర్శనమిచ్చే ఆయన ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెల్లవారుజామున సాయం సంధ్యా సమయంలో కోతుల రూపంలో కానీ, సంటి పిల్లల రూపంలో కానీ, లేదా అప్పుడప్పుడు కొంతమంది స్త్రీల రూపంలో కానీ తిరుగుతాడు. అందుకనే సుఖస్థలంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు. పరీక్షిత్తు 7 రోజులు ఇక్కడ భాగవతం వినడానికి వచ్చాడు. ఈ 7 రోజులు సంపూర్ణముగా శ్రీకృష్ణుడి చరిత్ర విని తన జీవితాన్ని చరితార్థం చేసుకుని మోక్షం పొందడానికి ఇక్కడికి రాగానే ఎవరెవరు వచ్చారని చెప్పాము? పరీక్షిత్తును అనుగ్రహించడానికి వశిష్ఠుడు, ఆర్ష్నిష్ఠేయుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, దేవలుడు, వ్యాసుడు, వీళ్ళందరినీ ఋషులు అన్నాడు. భగవాన్ నారద అన్నాడు. ఒక నారదుడిని మాత్రం భగవంతుడు అన్నాడు, ఎందుకంటే నారదుడు విష్ణుస్వరూపుడు కనుక. వీళ్ళు వచ్చారు. వీళ్ళంతా పరీక్షిత్తుతో పాటు వచ్చిన పరివారం కూడా ఉన్నారుగా, వాళ్ళను చూశారు. పరీక్షిత్తుతో పాటు చాలామంది పరిచారకులు కూడా వచ్చారు, ఎందుకంటే 7 రోజులు ఎంతైనా రాజుగారు కదా, ఆయనకి సేవ చేయడానికి కొంతమంది ఉండాలి. పరిచారకులకి పరీక్షిత్తుకున్నంత జ్ఞానం ఎలా ఉంటుందండి? మీరంటే భక్తితో వచ్చారు కనుక, జ్ఞానంతో ఉన్నారు కనుక అనుక్షణం చాలా పవిత్రంగా ఉంటున్నారు. కానీ పని చేయడానికి వచ్చిన వాడికి ఆ పవిత్రత ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాడు పనివాడు కనుక. అందుకని పనివాళ్లలో కొందరు ఏనుగుల్ని అటు ఇటు తరిమేవాళ్ళు, గుర్రాలు తోసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని దగ్గరికి పిలిచి నారద మహర్షి వ్యాసుడును, నాయనలారా, ఇది అత్యంత పవిత్రమైన గంగాతీరం, ఈ స్థలంలో మీ రాజుగారు మోక్షం పొందడానికి వచ్చాడు, భాగవతం వినడానికి వచ్చాడు, మీ అదృష్టం బాగుండే ఆయన వంకతో మీరు వచ్చారు, ఎక్కడో మీకు కూడా సుకృతం లేకపోతే ఆయనతో రాలేరు కదా, ఈ 7 రోజులు మీ రాజుగారికి మోక్షం రావడంతో పాటు మీకు కూడా ముక్తి వస్తుంది, ఎప్పుడు మేము చెప్పినట్టు చేస్తే, మీరేం చెయ్యాలి, ఈ 7 రోజులు గందరగోళం చెయ్యకండి, ఆవుల్ని గేదెల్ని గుర్రాలని ఏనుగుల్ని హెహెహె అని అరవకండి, ఏం చెప్పాల్సి వచ్చినా పవిత్రంగా ఉండండి. అందులో ముఖ్యంగా ఇక్కడికి మాలాంటి గురువులు వచ్చాం, సుకుడు వచ్చి భాగవతం చెబుతున్నాడు. సుకుడు అంతటి వాడు అప్పుడప్పుడు మనకి పురాణంలో తీవ్రంగా తిట్టినట్టు ఉంటుంది, చూడండి ఒకసారైనా, మందునకు మందబుద్ధికి లాంటి పదాలు వాడాడు సుకుడు కూడా, అవునా? అక్కడ సుకుడికి కోపం, అవతల వ్యక్తి మీద కోపం కాదు కదా, ఇప్పుడు నాయన ఈ పలావు తింటే ప్రమాదం రాని పద్మాకర్ గారు చెప్పారంటే పలావు తినవాడి మీద ద్వేషం కాదుగా, దానివల్ల నష్టం, ప్రజలకు నష్టం అనే ఉద్దేశం తప్ప, శాస్త్రానికి వ్యతిరేకంగా పెడితే కొన్ని నష్టాలు వస్తాయని తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద రాగద్వేషం మాకెందుకు ఉంటుంది, అదే ఉంటే అసలు ఇక్కడికి మేము ఊరాము, మాతో పాటు మీరు ఊరారు, లోకశ్రేయస్సు కోసం కొన్ని పనులు చేసేటప్పుడు ఇవి చేయడం మంచిది కాదు, ఇది శాస్త్ర నిషిద్ధం అని చెప్పి తీరాలి, చెప్పకపోతే గురువు అవడు. అందుకే ఒక్కొక్క చోట సుకుడు కఠినముగా సాధకుల్ని మందలించినట్టు కనబడుతుంది, ఆ మందలింపు మీకు మేలు చేయడానికి, కాబట్టి మీరు ఇక్కడున్న 7 రోజులు చెడు వినద్దు, చెడు చూడద్దు, మీ నోటితో చెడు అనద్దు అని చెబితే పనివాళ్ళు కూడా బాగుపడ్డారు. ఆ 7 రోజులు అసలు పనివాళ్ళు ఇతరులు చెడ్డెత్తల. ఎందుకు చెబుతున్నానంటే, నేను సాధారణంగా ఒక శాస్త్ర నిషిద్ధమైన కర్మ చేయడానికి మాలాంటి వాళ్ళని ఇష్టపడం. మీరు ఎప్పుడైనా భాగవతం, దేవీ భాగవతం విన్నారు కదా, అందులో మొన్ననే 32 రోజుల పాటు గుంటూరులో చెప్పాను, అందులో అమ్మవారు శాకంభరి అని ఒక రూపం ధరించింది. ఏమిటా రూపం? కూరగాయలతోటి ప్రజలకి దేవతలకి ఆనందం కలిగించింది. అప్పటినుంచి అమ్మవారిని అష్టమి నాడు, పూర్ణిమ నాడు పూజించి ప్రతి పూర్ణిమకి కూరగాయలన్నీ మిక్స్ చేసినటువంటి ఆహారం నైవేద్యం పెట్టండి అన్నారు. ముఖ్యంగా మీలాంటి సాధకులు తెలుసుకోవాలి, అమ్మవారి భక్తులంతా కూడా ఈ ఫ్రంట్ రోలో కూర్చున్నారు కనుక వినండి. ప్రతి పూర్ణిమ నాడు అన్నంలో కిచిడీలాగా, అంటే రకరకాల కూరగాయ ముక్కలు అన్నీ కలిపేయండి. అది బిర్యానీ కాదు, మళ్ళీ సుమా ఆ పదం నాకు చాలా చిరాకు, ఎందుకంటే గురువుగారికి ఎవరు ఏమోలేం మాట్లాడుకున్నా తెలుస్తాయి. పూర్ణిమ నాడు మేము మా పీఠంలో కూడా కూరగాయలతో తయారు చేసిన ఆహారం పెడతాం. ఈ కూరగాయలన్నం మీరు అనుకున్న పలావులు కాస్తున్నా, ఆ మసాలాలతో కూడిన దరిద్ర పలావులు పెట్టాం. పురాణములో ఏ పదార్థాలు వాడాలో చెప్పారు, కొత్తిమీర, కొన్ని కూరగాయలు, వీటన్నిటితో కలిపి అన్నమును ముద్ద చేస్తే దానికి శాకము అని పేరు, శాకములతో కూడిన అన్నం, శాకాన్నము. ఈ అన్నం పూర్ణిమ నాడు నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం మీరనుకున్న పనికిమాలిన పదార్థం కాదు. నేను ఏదన్నా మా పీఠంలో నైవేద్యం పెట్టాలంటే నాకు చెబుతారు, చెప్పకుండా పిచ్చే అన్నాలు నైవేద్యం పెట్టనివ్వను. మీకెవరికైనా అనుమానం ఉంటే ఇటువంటివన్నీ నారద పురాణంలో పూర్ణిమ వ్రతాలు అని ఉంటాయి. అలాగే లవణాన్న నైవేద్యం అని ఉంటుంది, అంటే ఉప్పు తయారు చేసి ఉప్పు జీలకర్ర ఇటువంటి వాటితో అన్నం వండి నైవేద్యం పెట్టే విధానం ఒకటి ఉంటుంది. ఈ నైవేద్యములు పురాణములన్నిటినీ చాలా కష్టపడి యావజ్జీవితం పురాణములే చదువుతూ, పురాణములే చెబుతూ, పురాణములలో ఉన్నటువంటి నివేదనలే పరమాత్మకు అందిస్తూ బతుకుతున్నాం మేము. మీకంత బోలెడన్ని బంధాలున్నాయి, నాకు ఏ బంధం లేదు. ఇప్పటికీ 5 సంవత్సరములుగా నేను ఎలా తిరుగుతున్నానో బాగా ఎరిగినటువంటి వాళ్ళు ఇక్కడున్న వాళ్ళలో 3 బాగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. పాతకాలం పక్కన పక్క పెడితే ఈ ఒక్క నెలలోనే, ఒక్క జూన్లోనే, ఇది అప్పుడే ఎన్నో సప్తాహం, మైసూర్లో 1 సప్తాహం, హైదరాబాద్లో 1 సప్తాహం, ఇక్కడ 1 సప్తాహం మొదలెట్టాం. మళ్ళీ మనం 7వ తారీఖు వరకు ఇక్కడ ఉంటాం, 9వ తారీఖు నుంచి ఆల్వాల్లో 1 సప్తాహం. మళ్ళీ 2 రోజులు పీఠంలో ఉంటాం, 21వ తారీఖు నుంచి కంప్లీట్గా రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని నెలలాళ్ల పాటు తిరుపతిలో చెబుతున్నాను. అక్కడ అయ్యి అవగానే మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సెప్టెంబర్లో వచ్చి రాగానే 2 రోజులు ఇంట్లో ఉంటాం. మళ్ళీ 12వ తారీఖు నాడు బయలుదేరి, మన ఆయన పేరు ఏంటి, ఏం గుప్తా గారు, చంద్రశేఖర గుప్తా గారు ఓ సప్తాహం రామాయణం పెట్టారు అయోధ్యలో. అక్కడ అయోధ్యలో రామాయణం చెబుతాం. అయోధ్యలో 20వ తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి బయలుదేరి కాశీ వస్తాం. కాశీలో ఒక ఆయన ఎవరైనా వచ్చి వినడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అంటే ఇలాగా సూర్యబాబు గారి ఆర్గనైజేషన్ కాకుండా, మన పీఠం ఆర్గనైజేషన్ కాకుండా సొంతంగా చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి అన్నం మాత్రం పెడతాడు, ఇల్లు ఎవరు కావాలంటే వాడు చూసుకోవచ్చు, పురాణం వినడానికి ఎవరన్నా రావచ్చు. 21 నుంచి 27 వరకు కాశీలో సప్తాహం పెట్టారు. 28 అమావాస్య నాడు ప్రయాణం చేసి విమానంలో మళ్ళీ ఏలూరు వస్తాను. 29 నుంచి దసరాలు. దసరా అయ్యిందో లేదో మళ్ళీ గుంటూరులో 14 రోజులు శివపురాణం. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, నా పనంతా తిరగడం, పురాణాలు చెప్పడం. అంతకు పూర్వమే ఎంత భయంకర ప్రయాణం అమెరికాలో ఎలా ఎలా చేశానో ఆ చంద్రశేఖర్ గారిని అడగండి, చంద్రగారిని అడగండి, చెప్తారు హ్యూస్టన్. ఆయన 2 రోజులకు 3 రోజులకు ఒక్కొక్క ఊరు. ఇంకా ఆయన పరమభక్తుడు కనుక గురువుగారు తెల్లవారుజామున లేచి విమానం ఎక్కాలంటే కష్టమని హ్యూస్టన్ నుంచి కారులో డ్రైవ్ చేసి నన్ను జాగ్రత్తగా డాలస్ దిగబెట్టారు. ఆయన చేసిన గురుసేవ నన్ను సంతృప్తిపరిచి మనస్ఫూర్తిగా ఆయనకి మంగళాశాసనం చేసి మీ వెంట ఎప్పుడు గురువుగారు ఉంటారు, మీకు ఎప్పుడూ కైవల్యం వస్తుందని దీవించాను మొన్న. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆత్మస్థుతి కోసమో పరనింద కోసమో కాదు, అంటే మేము యావజ్జీవితం పురాణాలు చెబుతూనే తిరుగుతున్నాం, పురాణాల్లోనే ములిగి తిరుగుతున్నాం, పురాణం తప్ప మరొకటి లేదు. అలాగే సొంతంగా నా పేరు మీదుగా రిజిస్ట్రేషన్ ఉన్న వీలు ఆఖరికి 1వ 2వ మాత్రం తప్పితే అది ఇల్లాల పేరు మీద ఉన్నది తప్ప మిగతావన్నీ పీఠం పేరు మీదుగా రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఏలూరులో గుడి కట్టింది మా అమ్మాయి గారి స్థలం, అది ఎంత ఇప్పుడు గుడి కాబట్టి గుడి నేనేం చేసుకుంటాను, అది ఆస్తి కాదు కదా. అలాగే కాశీలో పీఠం ఉంది, అది నా సొంత ఆస్తి కాదుగా. కాబట్టి సొంతానికి ఆస్తి లేదు మాకెవరికి. ఈ పీఠాలన్నీ రేపొద్దున ప్రజానీకం దాన్ని లోకశ్రేయస్సు కోసం వినియోగించేవి. ఇలా తిరుగుతున్న మేము పురాణాలలో ఉన్న ప్రకారమే ప్రజలు కూడా నడుచుకుంటే బాగుంటారని అప్పుడప్పుడు సలహా ఇస్తున్నాం తప్ప మిమ్మల్ని వ్యంగ్యంగా దెప్పడానికో, దెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మాకు ఏమీ నయాపేస లాభం రాదు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రములలో ఉన్న మర్యాద విడిచిపెట్టి, అంటే పురాణాదుల్లో చెప్పబడిన వాటిని విడిచిపెట్టి యహ ఎవడు కామకారతవహ వర్తతే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో అటువంటి వాడికి ఈ లోకంలో సుఖం లేదు, నా పరాంగతి ముక్తి కూడా పొందడు వాడు. కాబట్టి మోక్షం కోసం, నా మోక్షం కోసం పురాణం చెబుతున్నాను. నా మోక్షం కోసం పురాణం చెప్పి నేను చాలా కాలం బాలకృష్ణ గారిని ఏమండి మనం వెడదామంటే మనం 4 10 మందిని తీసుకెడదామని వాళ్ళు అప్పట్లో అన్నారు. అప్పుడు ఆ 10 మందిని పోగేసుకుని మేము 1998 నుంచి 2018 వరకు అంటే 20 ఏళ్ళ పాటు తిరిగాం. ఆ తర్వాత బాలకృష్ణ గారికి వయస్సు పెరిగిపోవడం వల్ల ఓపిక లేక గురువుగారు ఇక ప్రయాణం చేయలేకపోతున్నానండి, మరొక వ్యక్తి చేతిలో పెట్టి ఈ కార్యక్రమం నుంచి తప్పించుకుంటున్నాను అన్నారు. అప్పుడు నేను వల వేసి గాలించి అప్పుడప్పుడు నేను ఏదైనా ఒక పురాణం చెబితే ఆ పురాణం వినడానికి భక్తుల్ని తీసుకొచ్చి భక్తులకు భక్తితో సేవ చేసి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళందరినీ తరింపచేసే ఒక వ్యక్తి ఎవరుంటారు అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు సూర్యబాబు గారు ఏమండి మేము ఉన్నామండి, మాతో పాటు మాకు సాయం చేయడానికి వాళ్ళ లింగయ్య గారు, సంతోష్ గుప్తా వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఎప్పుడు గురువుగారికి సేవ చేయాలని కోరుకుంటారు, ఎప్పుడూ గురుద్రోహం చెయ్యరు, ఎదురుగుండా ఉన్నప్పుడు గురువుగారు దేవుడని బయటికి వెళ్ళిన తర్వాత దెప్పరు, కాబట్టి వీళ్లతో కలిసి ఒక కార్యక్రమం మనం భక్తులను చేసుకుందాం అనుకున్నాం. ఇది నిజానికి పురాణం వినడానికి ధనం మీద వ్యామోహం లేని, అంటే డబ్బుకు లోభించని భక్తుల కోసం శ్రద్ధతో పురాణం వినడం కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నా నేను మీకు, ఇందులో ఈ పురాణం వినడానికి వచ్చే వాళ్ళలో చాలా సామాన్యులు ఉన్నారు. బుల్లి గదిలో కాలక్షేపం చేస్తూ రాజమండ్రిలో ఆ గదిలోకి గురువుగారిని తీసుకెళ్ళి, గురువుగారు నాకు ఈ చిన్ని గది తప్పలేదండి, లెట్రిన్ బాత్రూమ్ మా బెడ్రూమ్ ఒకటే ఉంటాయి అని చెప్పిన ఓ భక్తుడు ఉన్నాడు ఇక్కడే. వాడు రెండేళ్లుగా పురాణం కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నాడు. అయినా నా జీతం గురువుగారికే సద్వినియోగం అయితే బాగుండు అనుకుంటాడు. మరి నేను మీకు పేరు చెప్పక్కర్లేదు, రాజమండ్రి అంటే ఎవరో. ఎందుకు చెప్తున్నాను నేను అంటే, నిజానికి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అటువంటి సామాన్య భక్తులు ఇక్కడికి రావాలంటే ఎంత కష్టం, డబ్బులు ఖర్చు పెట్టుకు రాలేరు. అయినా ఉన్న రూపాయి దైవ కార్యానికి ఖర్చు పెడతారు కొందరు. అలా ఇందులో వచ్చిన వాళ్ళల్లో 50% ఏ రోజుకా రోజు ధనం సంపాదించుకు జీవితాన్ని గడిపేవాళ్ళు. సరే, కొంతమంది మహానుభావులను పక్కన పెడితే మనందరినీ ఒక్క క్షణంలో విమానం ఎక్కించి అమెరికా తీసుకెళ్లేంత స్థాయి కలిగిన మా పుల్లయ్య శ్రేష్ఠి గారు లాంటి వాళ్ళు పక్కన పెడితే ఎక్కువ మంది పాపం సామాన్యులు. అనంతపురంలో ఆయన కరువు కాలంలో భాగవతం ఏర్పాటు చేస్తే అప్పట్లో వర్షాలు బలపడ్డాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేవాళ్ళు భక్తులు, సామాన్య భక్తులు, వాళ్ళ వాళ్ళ పనులు విడిచిపెట్టి వస్తున్నారు. ఇటువంటి వాళ్ళకింత కష్టం కలగకుండా సమయమునకు ఆహారం, ఏదో కాస్త మకం చూపించి, వీళ్ళకి పురాణము చెప్పి, నేను పురాణము చెప్పుకుని, ఈ విధంగా ఉభయలను తరించాలి, ఈ పని చెయ్యండి అనగా సూర్యబాబు గారు అంగీకరించారు. ఇన్ని పనులు మానుకొని, కుటుంబాలు విడిచిపెట్టి, ధన వ్యయములు లెక్క చెయ్యక, 7 రోజుల పాటు అప్పుడప్పుడు ఇలాంటి వేసవకాలంలో వచ్చినప్పుడు ఎండలు కూడా తట్టుకుని మీరు ఎందుకు వచ్చారు? కేవలం గురుభక్తి వల్లే వచ్చారు, లేకపోతే మీరు రారు కదా. గురువుగారి మీద భక్తి లేకపోతే భాగవతం వినుట వల్ల శ్రీ కైవల్యం వస్తుందనే కఠోరమైన విశ్వాసం లేకపోతే మీరు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తారా? రాదు, వస్తారు. ఖచ్చితంగా ఇది భక్తి వల్లే వచ్చారు. ఆ వచ్చిన భక్తిని పూర్తిగా వినియోగించుకోవాలి. అంటే భక్తితో వచ్చిన వాడు భక్తిని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏదన్నా చెబితే విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. బయటికి వెళ్ళి ఈ చెప్పినవాడు వీడి మొహం వీడికేమొచ్చు, వీడు చేసేవన్నీ పిచ్చి పనులు అని విమర్శించడం మొదలు పెడితే దానివల్ల నాకేమీ. కొన్ని సత్యములు మీకు చెప్పినప్పుడు మీకు బాధ కలిగినా గురువులతో హాయిగా ప్రయాణం చేసి తరించాలనుకున్న వాళ్ళు అనవసర ప్రసంగం చేయకండి. చేస్తే దానివల్ల ఏమిటంటే మీ పుణ్యం అంతా నాకు ఇచ్చేస్తారు. పుణ్యం ఆదాయ గచ్చతి సదత్వ దుష్కృతం తస్మై. ఎప్పుడన్నా పొరపాటున ఇక్కడున్న భక్తుల్ని నన్ను ఎలాగో మీరు తిట్టరు, ఎందుకంటే మీకు నేనంటే భక్తే. మీలో మీరు తిట్టుకోద్దు, అది నేను చిన్న చిన్న రూములు దగ్గర ఏవో వచ్చాయనుకోండి, ఒక ఆవిడ తాళం వేసుకుంది, ఆవిడ తీయలేదు, నీ మొహం తగలయ్యా తాళం వేసేసావని తిట్టకండి. లేదా అన్నం తిండేటప్పుడు తొందరపడి ఒక కేకలు వేయకండి. వేస్తే ఏమవుతుందో తెలిసిన మీకు, నా బాధల్లా ఇంత కష్టపడి ఇంత శ్రద్ధతో వచ్చి మీరు దుష్కృతములు పొందుతారేమో అనే భయంతో చెబుతున్నాను. ఇతరులను ఇక్కడుండగా నిందిస్తే, ఎక్కడా నిందించకూడదు, ఇక్కడుండగా నిందిస్తే మీ పుణ్యమంతా వాళ్ళు పట్టుకుపోతారు, వాళ్ళ పాపమంతా మీకు వస్తుంది. అంటే మీరు 7 రోజులు ఖర్చు పెట్టుకొచ్చి పాపం పొందడానికే కాదుగా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. శంకరాచార్యుల వారు మద్యపానం మహాప్రమాదం అని చెప్పాడు. శిష్యులు నవ్వారు. మర్నాడు శిష్యులు చూస్తుండగానే సీసా ఎత్తి గడగడ తాగాడు, కళ్ళు సీసా తాగాడు. ఒరే గురువుగారా, మన తాగద్దన్నాడు, ఆయన పుచ్చేసుకున్నాడు రా సీసా అనుకుని, అయితే సీసా మంచిది అనుకుని వీళ్ళు కూడా తలో సీసా తాగారు. గురువుల లీలలు విచిత్రంగా ఉంటాయి. ఆయన సీసా తాగగానే వీళ్ళు సీసా పుచ్చుకున్నారు. ఆయన వాళ్ళకేసి చూశాడు, అన్నాడు. మర్నాడు కరిగించి సీసం తాగాడు, సీసాన్ని కరిగించి గడగడ తాగాడు. శిష్యులకేసి చూశాడు, అన్నారు వాళ్ళు. సీసా పుచ్చుకున్నప్పుడు మరి పుచ్చుకున్నారు కదరా, మరి సీసం తాగరే అంటే చచ్చిపోతామండి అన్నారట. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల గురువులు చెప్పినట్టు చేయటమే, వాళ్ళు చేసినట్టు మీరు చేస్తే చస్తారు. ఒక్కొక్కప్పుడు గురువులు ఇతరులు స్వీకరించవలసి వస్తుంది. నిన్న విజయవాడలో ఓ హార్ట్ పేషెంట్ ఉన్నాడు, అంటే ఇప్పుడు తప్పనిసరి కొన్ని చెప్పాల్సి వస్తుంది. నిన్న విజయవాడలో ఒక గుండెపోటు వాడు ఆసుపత్రిలో ఉన్నాడు. గురువుగారు నాకు హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, రక్షించండి అని నాకు మెసేజ్ పెట్టాడు. నేను ఆ మెసేజ్ చూసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉండదు, నేను అస్తమాటు చూసుకోలేను కనుక. ఎంతలో వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, చేసి నా శిష్యుడికి చెప్పింది. శిష్యుడు పరుగు పరుగునొచ్చాడు. సరిగ్గా అది 2:00 వేళ. అందుకని వాడి కోసం కాసేపు కళ్ళు మూసుకొని జపం చేశాను. జపం చేయగానే వాడి నొప్పి నాకు వచ్చింది, వాడు అక్కడ ఆపరేషన్ బాగా సుఖంగా ఉన్నాడు. అందుకే నిన్న మధ్యాహ్నం అంతా గురువుగారు కాసేపు ఒళ్ళంతా వేడెక్కి ఆరోగ్యంగా లేరనుకున్నారే. ఇతరుల కోసం అప్పుడప్పుడు కొన్ని బాధలు మేము స్వీకరించవలసి వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో. అప్పుడు ఆ బాధ అనుభవించాలి తప్పదు. ఆ దేహం ఎవడో ఒకటి బాధ ఇంకోటి అనుభవించవలసింది, ఆ బాధ పూర్తిగా తీలేము. ఒక వ్యక్తి గుండెపోటుని నేను కూడా అనుభవించి కాసేపు చేయలేగింది నాకు. మళ్ళీ సాయంకాలం హాయిగా కూర్చున్నాక జపం చేశాక మళ్ళీ మామూలు అయిపోతాం. కాబట్టి ఇతరులు కూడా స్వీకరించే శక్తి కొన్ని సందర్భాల్లో గురువులకు ఉంటుంది, చేస్తారు తప్పదు. అన్నిటికీ మించి గురువులు శక్తి లేకపోయినా గురు భక్తి గొప్పది. రాజారెడ్డి గారు నిన్న ఒక మాట చెప్పారు, గురువుగారు అందుబాటులో లేరు, ఎక్కడో ఉన్నారు, ఫోన్ దొరకలేదు. గురువుగారి పేరు చెప్పి ఒకసారి కొబ్బరికాయ కొట్టారట, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆయన, మంచి ఫ్లాట్లు అమ్ముతారు, కావాలంటే కొనుక్కోండి వెళ్ళి. అక్కడ కొబ్బరికాయ కొట్టగా నీళ్లు పడ్డాయి వెంటనే, అక్కడ కొన్ని చోట్ల నీళ్ళు అంత తేలిగ్గా పడవు. అది గురువుగారి శక్తి కాదు, గురువుగారి మీద ఆయనకున్న భక్తి అంత గొప్పది. గురువు గొప్పవాడా, గురు భక్తి గొప్పదా అని అడిగితే గురువుగారికి ఏ శక్తి లేకపోయినా గురు భక్తి గొప్పది అన్నారు. ఆ భక్తితోటి భాగవతం వినాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం. అందుకే సుకుడు ఎదురుగుండా కూర్చుంటే ఒక్కనాడు ఒక్క మాట మాట్లాడలేదు. సుకుడు అన్న మాటలు ఒక్కసారి గుండెల్లో గుచ్చుకుపోయేయండి బాణాల్లాగా. ఏమయ్యా పురాణం వింటూ కూడా ఇంకా నీకు శరీరం మీద భ్రాంతి పోలేదా, నీకు చావు మీద అంత భయమా అని అడిగాడు ఆయన. ఏను మృతుండ నవ్వుదునండి, ఎంత భయంబు మనంబు లోపలన్ మాను. ఈ మాట ఎవరు చెప్పగలరు? సుకుడే చెప్పగలడు. నువ్వు 7 రోజులు పురాణం వింటున్నావు, ఈ పురాణం వింటున్న వాడికి చావు మీద నీకు ఎందుకు భయం? నేను చచ్చిపోతాను చచ్చిపోతాననే భయం మనస్సులోంచి తుడిచేయి. పుట్టిన ప్రతి వ్యక్తి చస్తాడు, కాబట్టి నీకు ఈ కొంప మీద, శరీరం మీద, ధనం మీద, భార్య మీద, పుత్రుల మీద వ్యామోహం పోవాలి అనగానే అది విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి గురువుగారు తిప్పారో ఈ గురువుగారు తిట్టారో అని అనుకోవద్దు. గురువులు అలాగే చెప్పాలి, చెప్పకపోతే ఎలాగండి? మరి గురువు కాకపోతే ఎవరు ప్రక్షాళన చేస్తారు? నెత్తి మీద మురికి ఎక్కువైపోయింది, ఆ మురికి పోవాలంటే ఏం చేయాలి? కుంకుడుకాయ రసం బాగా పోసి తల రుద్దుకోవాలి. షాంపూ ఏదో వేస్తే షాంపూల వల్ల కంపు తప్ప పూర్తిగా మురికి పోదు. మురికి పోవాలంటే కుంకుడుకాయ రసం నెత్తి మీద బాగా పోసుకుని మర్దన చేసుకుంటే ఆ తలలో ఉన్న చుండ్రు ఇంకో ఒండ్రు ఇవన్నీ గాండ్రు అని అరిచిపోతాయి, సుఖపడతారు. ఎలా అయితే శరీరమును మనం రుద్దుకుని మట్టి తొలగించుకుంటున్నామో అలాగే గురువుల యొక్క బోధలనేటటువంటి కుంకుడుకాయ రసం మనలో ఉన్న అజ్ఞానం అనే మురికిని వదిలించి అనుగ్రహిస్తాయి. అందువల్లే సుకుణ్ణి అవధూత అన్నారు, పరీక్షిత్తుని సాధకుడు అన్నారు. సాధకుడు అంటే పరీక్షిత్తు, గురువు అంటే సుకుడు. అంటే ఇప్పుడు నేను మీరు ఎలా ఉంటున్నామో అలాగే ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ తక్కిన రోజులు కూడా అత్యంత భక్తితోటి భాగవతం వినండి. శ్రీకృష్ణుడు విశ్వరూపం ఎందుకు చూపించాడు? పుట్టినప్పుడే అని కొందరికి అనుమానం కదా, పుట్టినప్పుడు నేనే విష్ణువుని అని చెబితే సరిపోయేదానికి ముందేమో వేల చేతులతో తర్వాత మళ్ళీ 4 చేతులతో ఎందుకు దర్శనమిచ్చాడు? దానికి ఆయనే చెప్పాడు, నేను అందరి పిల్లల్లాగే సామాన్య బాలకుని వలె మీకు దర్శనమిచ్చి ఉంటే మీకు నా పూర్వజన్మ రహస్యం, మీ పూర్వజన్మ రహస్యం తెలియదు, మీరెవరో మీకు తెలియాలి, మీకు పునర్జన్మ లేకుండా చేస్తున్నాను అనే విషయం తెలియాలి. అందుకే నేను మీకు నా దివ్య మంగళ రూపాన్ని చూపించాను. మీరు నన్ను ఈ జన్మలో కుమారుడిగాను పూజిస్తారు, కానీ ఎల్లప్పుడూ కుమారుడు అనుకోకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండమన్నాడండి దశమస్కంధంలో. ఒక్కసారి చూడండి, నేను మీకు కొడుగ్గా పుట్టడం వల్ల ఎక్కువగా భ్రాంతి కలుగుతుంది మీకు. ఏమిటా భ్రాంతి? ఆవిడ మన కొడుకేలే అనిపిస్తుంది. మన కొడుకేలే అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? భగవంతుడిగా గుర్తించలేకపోవచ్చు. చనువు పెరిగితే పిచ్చివాగుళ్ళు వస్తాయి. దూరంగా ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉంటారు, కాస్త దగ్గరకు వచ్చారా అక్కడి నుంచి మొదలెడతారు ఎక్కడ లేని కబుర్లు అనమాట. అందుకే అతి పరిచయాత్ అవజ్ఞ, ఎక్కువ పరిచయం ఏర్పడితే చులకన భావం ఏర్పడుతుంది. అందుకని గురువులు సాధ్యమైనంత వరకు ఎవరిని ఎందుకు రానివారంటే, ఈ అమాయకులు మన దగ్గరికి వస్తారు 2 రోజులు మన దగ్గర ఉన్న తర్వాత అబ్బో గురువుగారు కూడా బాత్రూమ్కి వెళ్ళాడు అంటాడు. అంటే గురువుగారు మానవ శరీరం కదా, బాత్రూమ్కి వెళ్ళడా? గురువుగారు కూడా లెట్రిన్లోకి వెళ్ళారండోయ్, గురువుగారు కూడా అన్నం తిన్నారండోయ్, గురువుగారికి నేనే కాఫీ ఇచ్చానండోయ్. అంటే గురువుగారి శరీరానికి కాఫీ అక్కర్లేదు, ఆయనకి మలమూత్రాలు రావు, ఆయనకు నోట్లోంచి ఉమ్ము రాదు, ఆయనకి తిండి ఎక్కర్లా. మనం మాత్రం తిండి తింటూ ఆయన మాత్రం కుర్చీలలో కూర్చొని ఏమీ కదలకుండా ఉంటే ఆయనకి దండం పెడతామా? ఈ భ్రమ కలుగుతుంది. అందుకని భాగవతంలో, దశమస్కంధంలో, మూల భాగవతంలో వ్యాసుడు రాసిన శ్లోకంలో ఏం చెప్పారు? నేను మీ కుమారుడననేటటువంటి మమకారముతో భగవంతునిగా గుర్తించకపోతే ప్రమాదం, మధ్య మధ్యలో నన్ను దైవముగా గుర్తించండి, సేవ చెయ్యండి, అప్పుడు మీకు ఏమవుతుంది, పునర్జన్మ ఉండదు, భవము నందరూ మేరల్ అన్నాడు. అందుకే వాళ్ళు అలాగే చేశారు. కృష్ణ కృష్ణ కుమార అని కౌగిలించుకున్నారు, పూజించారు. మళ్ళీ అంతలోనే ఒక క్షణం కొడుకు అనుకునేవారు, మళ్ళీ ఒక క్షణం తర్వాత ఈ మహాత్ముడు కుమారుడేమిటి, వీడు లోకేశ్వరుడు అనుకుని ఆ లోకేశ్వరుడు అనే తత్వాన్ని మనస్సులో నిలుపుకొని పూజించారు. కాబట్టి అనుక్షణము కూడా భగవంతుడు మనకి ఎంత దగ్గరకు వస్తే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఇది దృష్టిలో పెట్టుకుని చులకన భావనతో ఉండకూడదనే నేను మీకు నా రూపం చూపించానని చంటిపిల్లాడిగా మారిపోయాడు. చెప్పవలసిన కొన్ని పనులు చెప్పాడు. నేను ఇక్కడ ఉండకూడదు, నన్ను జాగ్రత్తగా పట్టుకుపోయి యశోదాదేవి యొక్క పక్కన పడుకోబెట్టు. యశోదాదేవికి ఆడపిల్ల పుట్టింది ఇదే సమయంలో. ఆ ఆడపిల్లని ఇక్కడికి తీసుకురా, నన్ను అక్కడ పడుకోబెట్టు అనగానే ఆయన లేచి నిలబడ్డాడు వసుదేవుడు. సంసారం అనే భయంకర బంధం తొలగించే మహానుభావుడు ఆయన. పరమాత్మ అంటే సంసార బంధాలు తొలగిపోతాయి. ఒక్కసారి ఆ మహాత్ముడిని తలుచుకుంటే చాలట, యవ్వని పదనది ఏ పారు జలములు సేవింపనైర్మల్య సిద్ధి గల్లుగు, యవ్వని నామంబునే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయో. శ్రీకృష్ణుడి పాదాల నుంచి గంగ పుట్టింది. గంగలో భక్తితో స్నానం చేసినంత మాత్రం చేతనే మనిషి అతి నిర్మలుడైపోతాడు. ఆయన నామం నిరంతరం నోటితో తలుచుకుంటే సంసార బంధములు తొలగిపోతాయి. సంసారం అనే భయంకరమైన చెరసాల నుంచి విముక్తి కలిగించే పరమాత్ముడికి ఈ చేతికి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు తొలగించడం ఒక లెక్క. అందుకే సంకెళ్ళు పటాపటా తెగి కింద పడి పక్కకెళ్ళిపోయాయి.